ఇప్పుడు మీకోసం ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం December 8, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మై ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో, మీ ఆర్జే భార్గవితో. ప్రకృతిని సంరక్షించే వారికి ప్రకృతిలోనే సమృద్ధి ఉంది. వనరుల్ని అనాలోచితంగా దోపిడీ చేస్తే వినాశకర భవిష్యత్తుకు దారితీస్తుంది అనే స్పృహతో వనరుల పునరుజ్జీవనం, సుస్థిరతల కొరకు పాశ్చాత్యులు పర్మాకల్చర్ విధానంలో కృషి చేస్తున్నారు. ప్రకృతితో మమేకమై సామరస్య జీవనం సాగించడమే భారతీయత. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులను ప్రకృతి పురుషులుగా, సమస్త జీవరాశిని పరమేశ్వరుని ప్రతిరూపంగా భావించిన సంస్కృతి నేర్పిన పాఠాలే మన భూమాత, గోమాత, గంగామాత. అటువంటి శ్రేష్టమైన భారతీయ నాగరికత విదేశీయుల సంస్కృతిని నాగరికత అభివృద్ధి పేరిట అనుకరించడం మొదలైన నాటి నుండి అడుగంట సాగింది. ప్రగతి పేరిట ప్రకృతిని దోచుకు తినడంలో మితిమీరిన పాశ్చాత్యులు ప్రపంచం నలుమూలలా పర్యావరణ ముట్టికాయలు తిన్నాక మరో గతిలేక భారతీయత వైపు దృష్టి సారించసాగారు. ఆరోగ్యవంతమైన సమాజం, గాలి, నేల, నీరు, పశుపక్ష్యాదులతో సహా ప్రకృతిని సంరక్షించుకుంటూ అందరికీ న్యాయమైన వాటా కల్పించాలనే లక్ష్యంతో సాగించిన అన్వేషణకు సర్వే జన సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్భవేత్ అంటూ మన మునులు, ఋషులు వినిపించిన తరతరాల భారతీయ ప్రార్థనలో దారి కనిపించింది. అసలు ఏమిటి పర్మాకల్చర్? విద్యావంతులమని, విజ్ఞానులమని, శాస్త్రవేత్తలమని విర్రవీగిన పాశ్చాత్యులు విఫలమై చివరకు తమ అహంకారం విడచి అడవి బాటపట్టారు. ఆధునిక యంత్ర సామగ్రి, రసాయనిక ఎరువులు వంటివి ఏమీ లేకుండా తరతరాలుగా అడవి బిడ్డలు సాగిస్తున్న సేద్యంలో ఉన్న సుస్థిరత వారికి ఆశాదీపమై కనిపించింది. అభివృద్ధి పేరిట సాగుతున్న అస్థిర వ్యవసాయానికి విరుగుడుగా కనిపించిన ప్రాచీన భారతీయ గిరిజన జీవన విధానాన్ని తమదైన ఆధునిక బోధనా రీతుల్లో నూతన పాఠాలుగా మలిచి పర్మనెంట్ అగ్రికల్చర్ అనే రెండు ఆంగ్ల పదాల కలయికతో పర్మాకల్చర్ పేరిట ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ప్రపంచానికి అందించడం ఆరంభించారు. నీరు, భూమి, అడవి, వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి సుస్థిరమైన ప్రకృతి వనరుల నిర్వహణను, శాశ్వతమైన వ్యవసాయ పద్ధతులను, వైవిధ్యాన్ని ప్రోత్సహించి పెంపొందించాలి. గ్రామీణ ప్రజలు తమ ఆహార పోషకాలకు, రక్షణకు, తమ స్థితిగతులకు తామే కర్తలయ్యేలా బలోపేతం కావాలి. ప్రకృతి వనరులను అందుబాటులోకి తెచ్చుకోవడానికి, పర్యావరణ సమస్యలను అధిగమించడానికి మహిళలను చైతన్యపరచాలి అనే లక్ష్యాలతో ప్రకృతిని సంరక్షించే వారికి ప్రకృతిలోనే సమృద్ధి ఉంది, వనరులను అనాలోచితంగా దోపిడీ చేస్తే వినాశకర భవిష్యత్తుకు దారితీస్తుంది అనే స్పృహతో వనరుల పునరుజ్జీవనం, సుస్థిరతల కొరకు పాశ్చాత్యులు పర్మాకల్చర్ విధానంలో కృషి చేస్తున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన బిల్ మోల్లిసన్, డేవిడ్ హోమ్గ్రెస్లు ఈ పర్మాకల్చర్ సేద్య విధానానికి ఆద్యులు అని పేర్కొనవచ్చు. ఆస్ట్రేలియాలో 1978లో ప్రారంభమైన ఈ సేద్య పద్ధతి నేడు ప్రపంచంలోని పలు దేశాల్లో ఉద్యమంలా వ్యాపిస్తోంది. ఈ విధానానికి సంబంధించిన అంతర్జాతీయ సదస్సు మొదట ఆస్ట్రేలియాలో జరిగింది. ఆ తర్వాత అమెరికా, నేపాల్, క్రొయేషియా, డెన్మార్క్, బ్రెజిల్, మలాని, జోర్డాన్, క్యూబా, ఇంగ్లాండ్ దేశాల్లో జరిగింది. 12వ అంతర్జాతీయ సదస్సు 2013లో క్యూబాలోని హవానా నగరంలో జరిగింది. 13వ అంతర్జాతీయ సదస్సు ఈ ఏడాది మన దేశంలో అరణ్య అగ్రికల్చర్ ఆల్టర్నేటివ్స్ సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. ఈ అరణ్య అగ్రికల్చర్ ఆల్టర్నేటివ్స్ సంస్థ 1999 నుండి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో రైతులకు సుస్థిర వ్యవసాయాధారిత జీవనోపాధుల కోసం పర్మాకల్చర్ పద్ధతులు అనుసరించేలా ప్రోత్సహిస్తోంది. భూ వినియోగంలో ప్రకృతి సిద్ధమైన లయకు పద్ధతులకు అనుగుణంగా పనిచేస్తూ ఉండే జీవన విధానం, భూమి సంరక్షణ, ప్రజల సంరక్షణ, ప్రజలకు న్యాయమైన వాటా ఈ సంస్థ ముఖ్య నైతిక సూత్రాలు. రసాయనాలు, క్రిమి సంహారకాలను వ్యతిరేకించడం ముందు ఆహార అవసరాలు, ఆ తర్వాతే వాణిజ్య అవసరాలు అంటూ మన భూమి, మన విత్తనం, మన ఎరువు, మన పద్ధతి, మన జ్ఞానం అనేవి దీని ముఖ్య సిద్ధాంతాలు. వాటర్ షెడ్, నీటిపారుదల యాజమాన్య నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం పెంపొందేందుకు కృషి చేస్తూ గిరిజనులకు, రైతులకు శిక్షణ ఇస్తోంది ఈ సంస్థ. అంతర్జాతీయ పర్మాకల్చర్ ఉద్యమ కౌన్సిల్ బోర్డు సభ్యులు కూడా అయిన కొప్పుల నర్సన్నది అరణ్య అగ్రికల్చర్ ఆల్టర్నేటివ్స్ సంస్థ నిర్మాణంలో ప్రధాన పాత్ర. ఈయన గడిచిన 30 సంవత్సరాలుగా మన దేశంలో పర్మాకల్చర్ వద్దని అనుసరిస్తూ ప్రోత్సహిస్తున్నారు. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా జరాసంఘం మండల్ బిడకన్నె గ్రామంలో గల ఈ క్షేత్రం 10 ఎకరాల్లో ఉన్న ఉష్ణమండల వర్షాధార క్షేత్రం. అరణ్య పర్మాకల్చర్ క్షేత్రం, అరణ్యం వర్షంపై ఆధారపడిన వార్షిక ఆహార పంటలు పండుతాయి. ఇక్కడి అరణ్య క్షేత్రంలో సంవత్సరంలో 365 రోజులు పండ్లనిచ్చే 200 రకాల పండ్ల జాతులు ఉన్నాయి. ఇంకా వైవిధ్యం గల జాతుల కోసం సౌరశక్తితో నడిచే పంపు కూడా ఉంది. ప్రకృతిలోని మార్పులను తట్టుకుంటూ ఒక కుటుంబంలా పనిచేసే నమూనా ఇది. ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు మన దేశ ఇతర దేశాలకు చెందిన రైతులు, ఔత్సాహికులు, విధాన రూపకర్తలు, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల అన్వేషకులకు ఇది ఒక విద్యా సంస్థగా పనిచేస్తోంది. ఇక్కడ లభించే వివిధ రకాల కోర్సులలో ఆసక్తి గలవారు పాల్గొని శిక్షణ పొందవచ్చు. పర్మాకల్చర్ పరిచయం అనేది 2-3 రోజుల్లో జరిగే రెసిడెన్షియల్ కోర్సు. ఇందులో థియరీ, ప్రాక్టికల్స్ సమానంగా ఉంటాయి. ఈ కోర్సులో అందరూ చేరి శిక్షణ పొందవచ్చు. మరిన్ని కోర్సులు, ఇతర వివరాల కోసం వారి ముఖ్య కార్యాలయాన్ని కూడా సంప్రదించవచ్చు. అండ్ కొత్తపేట హైదరాబాద్లో ఉంది, తెలంగాణలో ఉంది. అండ్ ఇది రామ్ ప్రసాద్ సీనియర్ అనే సీనియర్ జర్నలిస్ట్ రామ్ ప్రసాద్ గారు సేకరించి తెలియజేసిన సమాచారం ఇది. ఇది 69 సంవత్సరాలుగా వెలువడుతున్న జాతీయ తెలుగు వారపత్రిక జాగృతి నుండి తీసుకోబడిన టాపిక్. ప్రియమైన మీతో కార్యక్రమంలో తీసుకుందాం ఒక షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్, దిస్ ఇస్ సాకేత్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
నమస్కారం, నేను మీ సాయి శివాని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భగవంతుడి సృష్టిలో బోలెడు చిత్ర విచిత్రాలు. ప్రపంచంలో ప్రతి క్షణం ఏదో ఒక మూల ఒక విశేషం జరుగుతూనే ఉంది. కానీ మనలో చాలా మంది రేపు పొద్దున కాఫీ గ్లాసులో తాగాల, కప్పులో తాగాల అనే సిల్లి విషయాల గురించి చాలా సీరియస్ గా ఆలోచించేస్తూ ఉంటారు. సో అలాంటివి కాకుండా ప్రపంచంలో మీకు తెలియాల్సినవి, మీరు తెలుసుకోవాల్సినవి, నాకు తారసపడినవి నేను చెప్తాను. స్టేట్ యూంటూ చిత్రం భళారే విచిత్రం, మీ ఆర్జే వెన్నెలతో, ఓన్లీ ఆన్ మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా.
అందరికి నమస్కారం, నేను మీ శ్రీకృష్ణ. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మీ ఆర్జే భార్గవితో. చక్కటి పరిశోధనలతో ఆచరణ యోగ్యమైన నూతన సేంద్రియ సాగు పద్ధతుల్ని ఆవిష్కరించి నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులతో రైతులకు లాభసాటి సాగును సుసాధ్యం చేసి జనావళికి ఆరోగ్యకరమైన జీవితాన్నిచ్చే దిశగా శాస్త్రవేత్తలు సత్సంకల్పంతో ముందడుగు వేయాలి. ప్రాచీన కాలం నుండే మనిషి తన మనుగడకు తన చుట్టూ సహజ సిద్ధంగా ఉన్న నేల, నీరు, వాతావరణం వంటి ప్రకృతి వనరుల్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటూ జీవిస్తున్నాడు. అందులో భాగంగానే తన ఆహార, నివాస, వస్త్రాలు తదితర అవసరాలకు ప్రకృతి నుండి లభ్యమయ్యే వనరులను వినియోగించుకుంటూ తరాలుగా భూమిని దున్ని వ్యవసాయం చేస్తూ అభివృద్ధి పథంలో పయనిస్తున్నాడు. వ్యవసాయంతో పాటు దానికి అనుబంధంగా అనేక ఇతర వృత్తులు చేపట్టి సుఖంగా జీవిస్తున్నాడు. వ్యవసాయంలో క్రమంగా స్వానుభవంతోనూ ఇతరుల అనుభవాల నుండి తగిన జ్ఞానాన్ని పెంచుకుంటూ వ్యవసాయంలో నూతన పోకడలను దిగ్విజయంగా చేపడుతూ మానవాళికి ఆరోగ్యవంతమైన ఆహారం అందిస్తున్నాడు. ఇందుకు నిదర్శనం మన ప్రాచీన గ్రంథాలైన వేదాలలోనే కనిపిస్తుంది. అందులో వ్యవసాయాన్ని గురించి పలు సాంకేతిక విషయాలు, పలు పద్ధతుల గురించి సవివరంగా ఉన్నాయి. మన పూర్వీకులు వీటన్నింటినీ చక్కగా ఆచరిస్తూ ప్రకృతి వనరులకు విఘాతం కలగకుండా వ్యవసాయం ద్వారా జీవనాన్ని సాగించారు. ఇలా వేల సంవత్సరాలుగా మన దేశంలో వ్యవసాయం ప్రకృతికి అనుగుణంగా సహజ వనరులకు దెబ్బ తగలకుండా జరుగుతూ సహజ వ్యవసాయం లేదా సేంద్రియ వ్యవసాయంగా స్థిరపడింది. ఆ తర్వాత సుమారు 200 సంవత్సరాల క్రితం మనిషి జీవితకాలం సగటున 25 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వరకు పెరిగింది. అందుకు అనేక నూతన ఆవిష్కరణలు కారణమయ్యాయి. ఈ క్రమంలోనే మన దేశ జనాభా కూడా పెరిగి వారి ఆహార ఇతర అవసరాల కోసం వ్యవసాయోత్పత్తి గణనీయంగా పెంచవలసిన ఆవశ్యకత ఏర్పడింది. పెరిగిన జనాభా ఆహార అవసరాల నిమిత్తం తక్షణం ఉత్పత్తి పెంచవలసి రావడంతో దానికోసం ఇతర దేశాలపై ఆధారపడవలసిన దుస్థితి ఏర్పడింది. వ్యవసాయం ద్వారా ఉత్పత్తుల్ని పెంచడానికి అనువైన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నూతన వంగడాల్ని, రసాయనిక ఎరువుల్ని, క్రిమిసంహారక మందుల్ని పాశ్చాత్య దేశాల నుండి అరువు తెచ్చుకోవలసి వచ్చింది. వీటి ద్వారా మన రైతాంగం తమ ప్రతిభను చూపి వ్యవసాయోత్పత్తులను గణనీయంగా పెంచింది. ఇలా రసాయన విధానంలో ఉత్పత్తులను పెంచాలనే అత్యాశతో మన రైతులు రానురాను రసాయనిక ఎరువులను, క్రిమిసంహారకాలను అవసరానికి మించి విచక్షణారహితంగా వాడడంతో సహజ వనరులైన నేల, నీరు, వాతావరణం కలుషితమై పలుచోట్ల నేలలోని భూసారం నిర్వీర్యమై పంటల దిగుబడులు తగ్గాయి. వ్యవసాయ ఉత్పత్తుల్లో క్రిమిసంహారక మందుల్లోని రసాయనిక అవశేషాలు ఎక్కువవుతున్నాయి. వాటిని తినడం వల్ల ఆరోగ్యం బాగా దెబ్బతిని ఆసుపత్రుల పాలవటం మనందరికీ ఆందోళన కలిగిస్తున్న విషయం. ఈ రసాయనాలతో మనిషితో పాటు ఇతర జీవరాశుల మనుగడ కూడా ప్రశ్నార్థకమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, శాస్త్రవేత్తలు, రైతులు, పర్యావరణవేత్తలు, సమాజం పట్ల అనురాగం ఉన్న మేధావులు, సేవాభావం కలిగిన పలు వర్గాలు ఏకమై రసాయనిక వ్యవసాయం నుండి రసాయనిక రహిత వ్యవసాయం దిశగా మారాలి అని ఆలోచిస్తున్నారు. అందుకు మార్గంగా ప్రకృతి వనరులకు హాని కలగకుండా ఆరోగ్యవంతమైన పోషక విలువలతో కూడిన నాణ్యమైన ఉత్పత్తులను అందించే సేంద్రియ వ్యవసాయాన్ని ఎంచుకున్నారు. సేంద్రియ వ్యవసాయంలో సహజ వనరులు, జీవన ఎరువులతో జీవ నియంత్రణ పద్ధతులను సమగ్రంగా ఆచరించి నాణ్యమైన రసాయనిక రహిత ఆరోగ్యవంతమైన ఉత్పత్తులను పొందొచ్చు. సేంద్రియ వ్యవసాయం ఇప్పటికే దేశ విదేశాల్లో ప్రాముఖ్యం పొందింది. సేంద్రియ వ్యవసాయం ప్రస్తుతం మన దేశంలో 4.72 మిలియన్ హెక్టార్లలోనూ, ప్రపంచవ్యాప్తంగా 43.7 మిలియన్ హెక్టార్లలోనూ సాగవుతోంది. సేంద్రియ ఉత్పత్తుల ప్రాముఖ్యాన్ని ప్రజలు గుర్తించినందున సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్ బాగా పెరిగింది. అంతర్జాతీయంగా ఈ డిమాండ్ ప్రతి ఏటా 20% పెరుగుతోంది అని అంచనా. ఇంతటి ప్రభావం కలిగిన సేంద్రియ వ్యవసాయాన్ని ప్రభుత్వం తన అధీనంలోని పలు ప్రభుత్వ శాఖలు, వ్యవసాయ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఒక ఉద్యమ స్ఫూర్తితో విస్తృతంగా ప్రచారం చేసి హెచ్చు విస్తీర్ణంలో సాగు చేసేటట్లు రైతులకు అవగాహన కల్పిస్తున్నాయి. ఈ పని మరింత వేగంగా జరగాలి. సేంద్రియ వ్యవసాయ ప్రచారం కోసం శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు పలుచోట్ల రైతులతో ప్రాంతీయ, దేశీయ, అంతర్జాతీయ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి కూలంకషంగా చర్చించి తగిన కార్యాచరణ పథకాలతో ముందుకు వెళ్తున్నాయి. ఈ సమావేశాల్లో సేంద్రియ వ్యవసాయానికి ఎదురవుతున్న ఆటంకాలు, సమస్యలు మొదలైన అంశాలు చర్చకు వచ్చాయి. అవి సేంద్రియ వ్యవసాయాన్ని విస్తృత స్థాయిలో చేయడానికి అవసరమైన జీవన ఎరువులు, జీవ రసాయనాలు, జీవ నియంత్రణ పద్ధతులు అందుబాటులో లేకపోవడం, ఉన్న చోట్ల ధరలు ఎక్కువగా ఉండడం, సేంద్రియ సాగు చేపట్టిన మొదటి 3 సంవత్సరాల్లో పలు చోట్ల దిగుబడులు తగ్గడం, సేంద్రియ ఉత్పత్తులకు లాభసాటిగా ధరలు లభించకపోవడం, సేంద్రియ వ్యవసాయం విస్తృతం కావాలంటే ఈ ఇందాక పేర్కొన్న సమస్యలు అధిగమించాల్సిందే. సేంద్రియ సాగులో ఏ జీవన ఎరువులను ఏ పరిమాణంలో వాడితే మంచి దిగుబడులు వస్తాయి అనే అంశాలపై పరిశోధనలు ముమ్మరంగా జరగాలి. చీడపీడల్ని నియంత్రించడానికి ఆచరణ యోగ్యమైన జీవ నియంత్రణ పద్ధతుల్ని, జీవ రసాయనాల్ని రూపొందించి సరళమైన ధరలకే రైతులకు అందుబాటులోకి తేవాలి. సేంద్రియ ఉత్పత్తులకు తగిన ధృవీకరణ పత్రాలు రైతులకు అందించాలి. మార్కెట్లతో రైతులకు అనుసంధానాన్ని కల్పించి వ్యవసాయ ఉత్పత్తులకు తగిన ధర రైతులకు నేరుగా లభించేలా మార్కెట్ సౌకర్యాలను పెంపొందించాలి. సేంద్రియ వ్యవసాయ ప్రోత్సాహానికి మార్కెట్ వసతులు, పరిశోధన, విస్తృత మౌలిక సౌకర్యాల కల్పన, తగిన ప్రోత్సాహకాలు, తగిన ఆర్థిక వనరులు మొదలైన వాటిని ప్రభుత్వం కల్పించాలి. రసాయనిక వ్యవసాయం వల్ల జరిగే చెడును గురించి, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల వల్ల జరిగే ఆరోగ్యం, ఇతర మేలు గురించి సమగ్రంగా, విస్తృతంగా రైతుల్లోనూ ప్రజల్లోనూ ప్రాచుర్యం కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు, ముఖ్యంగా వ్యవసాయ శాస్త్రవేత్తలపై ఉంది. ప్రాచీన కాలం నుండి మనది సేంద్రియ సాగే. జనాభా పెరుగుదలకు అనుగుణంగా పంట పెంచాలి అనే ఉద్దేశంతో గత 50 సంవత్సరాల నుండే మన రైతులు రసాయనిక ఎరువులు వాడటం ప్రారంభించారు. వీటిని విపరీతంగా వాడటంతో నేల నిర్వీర్యమై వ్యవసాయ ఉత్పత్తులు మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా తయారయ్యాయి. వీటికి తోడు పంట ఉత్పత్తుల్ని చీడపీడల నుండి కాపాడటానికి సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టకుండా విచక్షణారహితంగా క్రిమిసంహారక మందులు వాడి వ్యవసాయ ఉత్పత్తుల్లో పురుగు మందుల అవశేషాల నిల్వకు కారణమైంది. ఈ మధ్య చేపట్టిన రసాయనిక వ్యవసాయ ఉత్పత్తుల్లో పలుచోట్ల పలు పంటలు, కూరగాయలు, పళ్లల్లో నిర్దిష్ట పరిమాణాల కన్నా ఎక్కువగా పురుగు మందుల అవశేషాలు ఉండటం ఆందోళన కలిగించిన విషయం అందరికీ తెలిసిందే. అందుకే సేంద్రియ వ్యవసాయ శాస్త్రవేత్తలు సేంద్రియ దిశగా తగిన చర్యలు తీసుకుని రైతులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలి. గత 50-60 సంవత్సరాల్లో రసాయన ఎరువుల, పురుగు మందుల దుష్ఫలితాలను గ్రహించి భూసారాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి తగిన కార్యక్రమాలను, సేంద్రియ సాగుపై తగిన పరిశోధనలు చేపట్టారు. ఆ ప్రయోగ ఫలితాలను చక్కగా విశ్లేషించి అవసరం మేరకు సేంద్రియ ఎరువులపై మరిన్ని పరిశోధనలు విస్తృతంగా జరిపి ప్రతి పంటకు తగిన విధంగా సేంద్రియ సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని రూపొందించాలి. అదేవిధంగా జీవరసాయనాలను రూపొందించి పలు పంటల్లో వచ్చే చీడపీడలను నియంత్రించడానికి ఉపయోగించవలసిన మోతాదుల్ని నిర్ధారించాలి. పంటల సాగులో రసాయనిక ఎరువులను పూర్తిగా తగ్గిస్తే పంట దిగుబడులు తగ్గుతాయని, తదనుగుణంగా ఆహార భద్రతకు భంగం కలుగుతుంది అని పలు శాస్త్రవేత్తల్లో ఒక దురభిప్రాయం ఉంది. ఇది వాస్తవం కాదు. ఎందుకంటే తక్కువ పోషకాలతోనే మంచి దిగుబడులు సాధించవచ్చు అని శాస్త్రవేత్తలే పలు పరిశోధనలు చేసి నిరూపించారు. అదే స్ఫూర్తితో మానవాళి మనుగడ కాపాడుకుంటూ సుస్థిరమైన దిగుబడులతో సేంద్రియ వ్యవసాయం వైపు దృష్టి కేంద్రీకరించి యుద్ధ ప్రాతిపదికన రైతులు ఆచరించదగిన రీతిలో సేంద్రియ విధానాలు రూపొందించి ప్రాచుర్యం చేయాలి. కొత్తగా రసాయనిక ఎరువులు ప్రవేశపెట్టినప్పుడు మన అధికారులే స్వయంగా రైతుల పొలాలకు వెళ్లి బలవంతంగా పొలాల్లో ఎరువులను వాడించి వాటి ఫలితాలను రైతులకు అర్థమయ్యే విధంగా చూపించి ప్రాచుర్యం చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా పలు పంటల్లో ఆచరణయోగ్యమైన సేంద్రియ సాగు పద్ధతులను శాస్త్రీయంగా నిర్ధారించి ప్రదర్శన క్షేత్రాల ద్వారా రైతులకు అవగాహన కలిగించి ఆచరింపజేయాలి. ముందుగా ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ పంటలు సేంద్రియ సాగుకు అనుకూలమో నిర్ధారించి ఆయా పంటల్లో చేపట్టవలసిన సేంద్రియ సాగు పద్ధతులను ఆచరింపజేసి రైతులను ప్రోత్సహించాలి. ఆయా ప్రాంతాల్లో పాటించవలసిన పంటల సరళిని, పంటలను, పంటల్లో తక్కువ ఎరువును ఉపయోగించుకునే దేశీ వంగడాలను, సేంద్రియ సాగు పద్ధతులు, జీవ నియంత్రణ పద్ధతులను పంట ప్రదర్శనల ద్వారా రైతులకు చూపించి, ఒప్పించి, ఆచరింపజేసి ప్రోత్సహించాలి. మరోవైపు సేంద్రియ వ్యవసాయంపై జరిపే పరిశోధనలను ముమ్మరం చేసి నూతన ఆవిష్కరణలతో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను రసాయనిక వ్యవసాయ ఉత్పత్తులకు ధీటుగా సాధించి వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశోధన పటిమను, నైపుణ్యాలను మరోసారి నిరూపించాలి. చక్కటి పరిశోధనలతో ఆచరణయోగ్యమైన నూతన సేంద్రియ సాగు పద్ధతుల్ని ఆవిష్కరించి నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులతో రైతులకు లాభసాటి సాగును సుసాధ్యం చేసి జనావళికి ఆరోగ్యకరమైన జీవితాన్నిచ్చే దిశగా శాస్త్రవేత్తలు సత్సంకల్పంతో ముందడుగు వేయాలి. ప్రియమైన మీతో కార్యక్రమంలో తీసుకుందాం మరో షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ ఎస్పి శైలజని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
హలో, నేను మీ శ్రావణ భార్గవి అండ్ మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మాలియా ఐపి, లూసియా డిపి, గోల్డెన్ మూవీ క్లాసిక్స్, సెన్సేషనల్ టాపిక్స్, బర్నింగ్ ఇష్యూస్, క్రేజీ పాలిటిక్స్, మూవీ గాసిప్స్, సిల్లీ లాజిక్స్, థ్రిల్లింగ్ ఫ్యాక్ట్స్, ఫ్యామిలీ రిలేషన్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నేను విన్నవి, చదివినవి, నాకు తారసపడినవి రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో స్టే ట్యూన్ టు చిత్రం భడారే విచిత్రం, మీ ఆర్జే వెన్నెలతో, ఓన్లీ ఆన్ మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
నమస్కారం అండి, నేను మీ ఎల్బి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మై ఇన్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో, మ్యాజే భార్గవితో. సూర్యుడు రాత్రిని చీల్చుకుంటూ రాకముందే, అంటే పొడి పొడిగా ఒకరోజు కొత్తగా మొదలయ్యే క్రమంలో మనతో పాటు హడావుడిగా యాంత్రికంగా పరిగెత్తేవారు ఇంకా చాలా మంది ఉంటారండి. పాలవాడు, పేపర్ బాయ్, ఆటో అన్న, టీ కొట్టబ్బాయి, ఇలా అనేక మందికి ఆ చల్లచల్లని వేకువ జామే వారి కడుపు నింపేందుకు ఓ ప్రారంభ సూచిక. ఇలాంటి వారితో పాటు రకరకాల పళ్ళని, కాయల్ని బుట్టలో పెట్టుకుని వాటిని అమ్మే మహిళలు మనకు చాలా చోట్ల కనబడుతూ ఉంటారు. అలా మనం వెళుతున్న దారిలో ఎవరో దారిన పోయే మహిళ ఎదురుగా వచ్చి కొనమని అడుగుతుంటే చూసి చూడనట్టు పోయేవాళ్లు కొందరు, బేరమాడి ఆ పళ్ళను కొనేవాళ్లు ఇంకొందరు. కానీ ఆ మహిళ రెండు చేతుల్లోకి కాయలు పళ్ళు రావడానికి చాలా యాతనే పడాలి. ఆవిడ అమ్మకం మాత్రమే చేస్తుంది, కానీ వాటి ఫలితం దక్కేది మాత్రం ఇంకొకరికి. అదేంటి, అమ్మేది ఆ మహిళలే కదా అంటారా? అందుకే ఖచ్చితంగా వారి కాయకష్టం గురించి తెలుసుకోవాల్సిందే. చూడ్డానికి స్వేచ్ఛాయుతంగా పళ్ళనమ్ముకుంటూ జీవనాన్ని సాగించే చిన్నపాటి వ్యాపార కూలీల్లా వీరు కనబడ్డా గాని, నిజానికి వీరు ఎండా వాన చలి లెక్క చేయక చేసే కాయకష్టం వెనుక తెలియని మరో కోణం కూడా దాగుంది. బుట్ట నిండుగా సీజన్కు తగిన ఫలాల్ని పేర్చుకుని మనకు ఎదురొస్తారు, కాయలు కొనమని అడుగుతుంటారు. తిరిగి సాయంత్రం ఉద్యోగస్తులందరూ ఇళ్లకెళ్లే సమయానికి మళ్లీ వీళ్లు కనిపిస్తారు. కొనండి సారు, తీసుకోండి మేడం అంటూ బతిమాలుతారు. కొన్నిదాకా వదిలిపెట్టరు. ఎందుకమ్మా ఇప్పటిదాకా అమ్మావు చాలదా, మిగిలినవి ఏమైనా ఉంటే రేపు అమ్ముకోవచ్చుగా అని ఎవరైనా అడిగితే, లేదండి, ఎంత టైం అయినా సరే ఏ రోజు కాయలు ఆ రోజే అమ్మేయాలి అని తాము అమ్మే అమ్మకాలకు గల కష్టతరమైన టార్గెట్ ని తలుచుకుని వాపోతుంటారు. వీరి ఆవేదన వెనుక ఇంకేదో కష్టం ఉంది. వీళ్లంతా వాళ్ల సొంతూళ్ళలో, జిల్లాల్లో పనుల్లేక రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం వంటి నగరాలకు వలసొచ్చి బతుకుతున్న వాళ్లే. అలా పొట్టకూటి కోసం తమ సొంతూళ్ల నుంచి పట్టణాలకు వచ్చే వీళ్లంతా ఆయా నగరాల్లో తాత్కాలికంగా ఏదైనా చిన్న గది అద్దెకు తీసుకుని తమ కుటుంబాలతో కలిసి ఉంటారు. పొద్దున్నే 9 పళ్ళ మార్కెట్కు వెళ్తారు. అక్కడ పళ్ళ రకాన్ని బట్టి ధర ఉంటుంది. పెట్టుబడి పెట్టే స్తోమత లేని వీళ్లు ఏ రోజుకా రోజు పళ్ళ బాక్సులు అరువు తెచ్చుకుంటారు. రోజు ఇదే పని చేసేవాళ్లే గనక వీళ్ల బీదరికం, శ్రమించే తత్వమే పూచీకత్తుగా వ్యాపారస్తులు నమ్మకంతో వీరికి అప్పిస్తారు. అయితే పళ్ళు కాయల ధరలు బాగా పెరిగితే మాత్రం వీళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. ధర ఎక్కువ కావడం వల్ల వ్యాపారులు వీరికి ఇచ్చిన అప్పుల్ని సకాలంలో తీర్చలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఒక్కోసారి రోజంతా అమ్మినా కూలీ గిట్టుబాటు కాదు. అందుకే ఒక్కొక్కసారి తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి దగ్గరే ఉండిపోతారు. 10-20 మిగిలితే చాలే అనుకున్నోళ్లే కష్టమైనా నష్టమైనా తెగించి ఈ పళ్ళ అమ్మకాల్లోకి దిగుతారు. విచారించదగ్గ విషయం ఏంటంటే, సొంత ఊర్లో బతకలేక గ్రామాల నుంచి నగరాలు, పట్టణాలకు వలసొచ్చే వీళ్ళకి ఇక్కడా బతికే మార్గం అంతంత మాత్రమే. రోజంతా కష్టపడినా వీళ్ళ జీవితంలో లాభం శాతం కన్నా నష్టమే అధికం. ఈ నష్టం అనారోగ్యం రూపంలో, ఆర్థిక అనిశ్చిత రూపంలో జీవితాన్ని కాటేస్తూనే ఉంటుంది. ఇలా రోడ్డు మీద కాయలు అమ్మడానికి ఆటంకాలు చాలానే ఉంటాయి. తోపుడు బళ్లపై అమ్ముకునే వాళ్ళు వీరిని అమ్మకూడదు అంటూ అడ్డుపడుతూ ఉంటారు. వీళ్ళ కస్టమర్ల దగ్గరకే పరిగెత్తుకుని పోయి అమ్ముతూ ఉంటే బళ్ల మీద అమ్మే వాళ్ళ దగ్గరకు ఎవరుస్తారు అనేది వారి వాదన. పొట్టకూటి కోసమే ఇన్ని కష్టాలు పడుతున్నావు, మమ్మల్ని అమ్ముకోవద్దంటే మేము బతికేదట్ట, అందరూ నడిచిపోయేదారిలో నిలబడి అమ్ముకుంటూ ఉంటాం, ఎవరికి వచ్చే బెరం వాళ్ళకే వస్తుంది, వాళ్ళ బండి ముందుకెళ్ళి మేము అమ్మడం లేదు కదా అని వాపోతుంటారు ఈ మహిళలు. రోజంతా కాయలమ్మి ఇంటికెళ్ళి అన్నం, కూర వండి తిని నిద్రపోయేసరికి రాత్రి 11 దాటుతుంది. తిరిగి పొద్దున్నే 5 లేచి ఇంట్లో పనులన్నీ చూసుకుని పిల్లలకి, భర్తకి క్యారేజ్ కట్టి, వీళ్ళు క్యారేజ్ కట్టుకుని పళ్ళ కోసం మార్కెట్కి వెళ్ళాలి. అక్కడి నుంచి కాయలన్నీ పూర్తిగా అమ్ముడయ్యే వరకు బుట్ట బరువు నెత్తిన పెట్టుకుని రోడ్ల వెంట తిరుగుతూనే ఉండాలి. ఒళ్ళు నొప్పులు చేస్తే మందు బిడ్డలు వేసుకుని రావాల్సిందే గాని ఓ పూట ఆగిపోవాలి అనే ఆలోచనే ఉండదు. అలా ఆగిపోతే వచ్చే 100-200 పోతాయనే భయం వేరుది. ఆరోగ్యం బాగా లేకపోయినా పస్తులతో ఉండటం ఇష్టం లేక బాధను గుండెల్లో అదిమి పెట్టుకుంటారు గాని రోడ్డు మీదకి వచ్చి అమ్మకం మాత్రం మానరు. ఏ రోజు బరువును ఆ రోజే అమ్మేస్తారు. నావి అమ్మడం అయింది కదా వెళ్ళిపోదాంలే అనుకోరు. ఒకరి బుట్టలో కాయలు ముందే అయిపోతే ఒకే జట్టుగా ఉండి కలిసికట్టుగా మరొకరి కాయలు అమ్ముతారు. అలా ఒక్కోసారి రాత్రి 9 వరకు అమ్ముతూనే ఉంటారు. అందరి బుట్టలు ఖాళీ అయిన తర్వాతే ఇంటికి బయలుదేరతారు. మా ఊళ్ళో పనులు లేక ఇక్కడికి వచ్చాం. అక్కడ ఇక్కడ గవర్నమెంట్ ఒకటే కదా, అక్కడ కల్పించని పనులు ఇక్కడేం కల్పిస్తారు? తల్లిని పెళ్ళే కనికరించని రోజులివి. గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళేం కనికరిస్తారు మమ్మల్ని? గవర్నమెంట్ వాళ్ళే మంచోళ్ళు అయితే ఎక్కడో శ్రీకాకుళం జిల్లా నుంచి ఇక్కడికి ఎందుకు వస్తాం బాబు అని కొందరు మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. వీళ్ళంతా స్వతంత్రంగా అమ్మకాలు సాగించే చిన్నపాటి వ్యాపారస్తులు అనుకుంటే పొరపాటే. వీళ్ళంతా కూలీలు. మార్కెట్లో ఉండే దళారీలు వ్యాపారులు తమ సరుకును వీళ్ల ద్వారా అమ్మేస్తారు అంతే. రోజంతా తిరిగి కాయలు అమ్మినందుకు వీళ్లకు వచ్చే కూలీ 50 నుంచి 300 రూపాయలే. దీనిలోనే టీ, ప్రయాణానికి అయ్యే ఖర్చులు పోతాయి. ఒక్కొక్కసారి అయితే 50-100తోనే సరిపెట్టుకుని గడ్డు పరిస్థితులు కూడా చూస్తూ ఉంటారు. ఇలా మనం ఉన్న చోట కనిపించే చోట మాత్రమే కాదు, రాష్ట్రంలో గాని రోడ్డున పడి కాయకష్టం సాగిస్తున్న మహిళలు ఎందరో. ఇలాంటి వారికి ప్రభుత్వం అండగా నిలవాలి, ఆదుకోవాలి. ప్రియమైన మీతో కార్యక్రమంలో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి మై అండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
బిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
Your playback singer Bhagavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
Aggaggaggaggaggaggo mandalinchukutane pothuru nenu mi ennalammani intikaadanta manchidena gurtu vattale kada avu mala 15 endla indi desam idsametti ee 15 endlalla mastu gammatu 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 muchattlu unnai iga chinna thana muchattlu antaru gavi lekunta manam untama ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్నీ కలిపి చెప్పుకుందారి. యాదమర్వకుంటినుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు ఇంటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:30 వరకు. ఇది మైండ్ మీడియా కెనడా కెంచి నొస్తున్న భారతీయ స్వరం.
Namaste, this is Bhuvika. Now you are listening to my media, the voice of India.
My in media, the voice of India. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మ్యాజీ భార్గవితో. ప్రపంచంలో అత్యంత ధనిక క్రీడాకారులు భారతదేశంలో ఉన్నారు అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇలాంటి పరిస్థితి ఉన్న భారతదేశంలో అత్యంత పేద క్రీడా ఛాంపియన్లు లేకపోలేదు. అలాంటి క్రీడాకారినే 21 సంవత్సరాల పుష్పా గుప్తా. షూటింగ్లో జాతీయ స్థాయి మెడల్స్ సాధించిన గుజరాత్కు చెందిన ఈ మహిళా షూటింగ్ ఛాంపియన్ ప్రస్తుతం నూడిల్స్ బండి పెట్టుకుని బతుకుతోంది. గ్రౌండ్లో గన్ పట్టుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉండాల్సిన తరుణంలో గరిట పట్టుకుని రోడ్డు పక్కన నూడిల్స్ అమ్ముతోంది. ఇప్పటికి 4 ఏళ్ల క్రితం అంటే 2013లో ఆమె కాలేజీలో చదువుకుంటున్నప్పుడు షూటింగ్పై ఉన్న ఇష్టంతో షూటర్గా ప్రయత్నించాలని అనుకుంది. దానికోసం ఆమె నేషనల్ క్యాడెట్ కాన్స్లో చేరింది. దానివల్ల ఆమెకు షూటింగ్ చేసే అవకాశం వచ్చింది. ఆర్థికంగాను ఆమె కొనలేని గన్స్ ఎన్సీసీ ద్వారా పొందింది. కొన్ని మెడల్స్ని సంపాదించింది. ఎన్సీసీ ఇచ్చే సహకారం పూర్తయిన తర్వాత తిరిగి పుష్ప పరిస్థితి మొదటికొచ్చింది. తన తండ్రి కూడా ఏమీ చేయలేకపోయాడు. చదువు మానేసి కుటుంబానికి సహాయంగా ఉండమని చెప్పాడు. అప్పటినుంచే నూడిల్స్ అమ్మడం ప్రారంభించింది. ఆమె సాధించిన మెడల్స్ బతకడానికి ఆర్థికంగా ఆదుకోలేకపోయాయి. కనీసం తన అవసరాలు తీర్చుకోలేనంత పేదరికంలో ఈ ఛాంపియన్ షూటర్ అతి సాధారణ జీవితాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. షూటింగ్ లో కొనసాగటానికి ఎంతో డబ్బు ఖర్చవుతుంది. ఆ క్రీడకు కావలసిన పరికరాలు కొనడానికి లక్షల్లో ఖర్చు చేయాలి. అయితే తనలో ఆత్మవిశ్వాసం మాత్రం తగ్గిపోలేదు. సమాజానికి తెలియజేయాలనో, ప్రతిభ ఉన్నవారి పరిస్థితిని గుర్తించమనో తెలియదు గాని తాను సాధించిన మెడల్స్ నే బండికి వేలాడదీసింది. అయితే వీటిని చూసే ఆమె నూడిల్స్ బండికి గిరాకీ పెరిగిపోయింది. అలా ఆమె నూడిల్స్ సెంటర్కు వెళ్లిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పుష్ప గురించి పోస్ట్ చేశాడు. అది కాస్త సోషల్ మీడియాలో పచారలు కొట్టింది. అది ఎంత స్థాయికి వెళ్ళిందంటే చివరికి అధికారుల్లో చరణం తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ గా పాకిపోయిన ఈ వార్త తెలుసుకున్న గుజరాత్ రాష్ట్ర ఎరువుల కార్పొరేషన్ సంస్థ పుష్పకు ఉద్యోగం ఇస్తున్నట్టు ప్రకటించింది. మధ్యలోనే ఆపేసిన చదువును మళ్లీ కొనసాగించాలని, షూటర్ గా భవిష్యత్తులో ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రోత్సాహం ఇస్తామని ఆ సంస్థ ముందుకొచ్చింది. గొప్ప ప్రతిభను, ఆమె కథను ప్రపంచానికి తెలియజేసేలా సోషల్ మీడియా ద్వారా ఇదంతా చేసిన ఆ వ్యక్తిని గుజరాత్ ప్రభుత్వం అభినందించింది. రోజు ఎన్నో లైక్స్, పోస్ట్స్, షేర్స్ తో సోషల్ మీడియాలో కాలం గడిపే వాళ్ళు కోకొల్లలు. కానీ సోషల్ మీడియా ద్వారా ఇలాంటి ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించే ఆలోచన చేసేవారు ఉంటే పుష్ప లాంటి ఎందరో వెలుగులోకి వస్తారు. చూడండి, మీ చుట్టుపక్కలే చాలా మంది ఉండుంటారు అలాంటి వాళ్ళు. ఏమో మనం కూడా వాళ్ళకి సహాయం చేసే ఛాన్స్ రావచ్చు, చెప్పలేము. వెతికితే దొరకదంటూ ఏమీ లేదు. నెక్స్ట్, ఎంత మైలేజ్ ఇస్తుంది? వాహనం గురించి మనం ఎప్పుడైనా వాకప్ చేసేటప్పుడు వినిపించే మొదటి మాట కదా ఇది. బండి పాతదైనా కొత్తదైనా కొన్ని చిట్కాలు పాటిస్తే మంచి మైలేజ్ వస్తుంది అంటున్నారు నిపుణులు. బైక్ కారుపై భారం ఎక్కువైన కొద్దీ మైలేజ్ తగ్గుతుంది. ఎక్కువ సామాను లేకపోతే ఆట బొమ్మలు, కారు రూఫ్ పై పడి ఉన్న బరువులు, ఇలా ఏవి ఉన్నా కూడా వెంటనే ఖాళీ చేసేయండి. అండ్ పనితీరు బాగుండాలన్నా, మంచి మైలేజ్ రావాలన్నా ఆ వెహికల్ కి నిర్ణీత సమయంలో సర్వీస్ చేయించడం తప్పనిసరి. టైర్లలో గాలి నుంచి ఇంజిన్ దాకా అక్కడ అన్ని టెస్ట్ చేసి బాగు చేస్తారు. బయటికి వెళ్ళినప్పుడు ట్రాఫిక్ తక్కువగా ఉన్న వేళల్ని సెలెక్ట్ చేసుకోండి. అస్తమానం యాక్సిలరేటర్, క్లచ్ బ్రేక్ ఉపయోగిస్తుంటే ఫ్యూయల్ ఎక్కువగా ఖర్చు అయిపోతుంది. ఏ దారిలో ట్రాఫిక్ తక్కువగా ఉందో తెలుసుకోవడానికి గూగుల్ మ్యాప్స్, నావిగేషన్ లాంటి సాంకేతిక సూచీల సహాయం తీసుకోవచ్చు. ఎలాగూ మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఎప్పుడు ఉండే ఉంటుంది. అండ్ కార్లో ఏసీ ఉంది కదా అని కొందరు అవసరం లేకపోయినా దాన్ని వాడేస్తుంటారు. ఇది కూడా మైలేజీని తగ్గించేది. అవసరం ఉన్నప్పుడే ఆ సదుపాయాన్ని ఉపయోగించుకోండి. అండ్ వాహనం స్టార్ట్ చేయగానే సాధ్యమైనంత తొందరగా టాప్ గేర్లోకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ సెకండ్ గేర్లో ఎక్కువ సేపు నడిపితే ఫ్యూయల్ ఎక్కువగా కన్జ్యూమ్ అయిపోతుంది. డీజిల్ కార్కి 2000 RPM స్పీడ్, పెట్రోల్దైతే 2500 RPM స్పీడ్ మించకముందే టాప్ గేర్లోకి వచ్చేయాలి. అండ్ వెహికల్ స్పీడ్ పెరిగిన కొద్దీ మైలేజీ తగ్గుతుంది అనే విషయం తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్, 100 కిలోమీటర్లు దాటి వేగం వెళ్ళడం కన్నా స్టడీగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వెళితే 25% మైలేజీ ఎక్కువ వస్తుంది. లాంగ్ డ్రైవ్ లో ఒక్కోసారి ఎగుడు దిగుడు రోడ్లు ఉంటాయి. గ్రావిటీని మనకు అనుకూలంగా మలుచుకుంటూ దిగుడుకి వెళ్ళినప్పుడు ఇంజిన్ ని ఆఫ్ చేస్తూ వెళ్ళడం కూడా ఫ్యూయల్ కన్జంప్షన్ కి ఫ్యూయల్ కన్జంప్షన్ ని అడ్డుకున్న వాళ్ళమే అవుతాం. ఆదా చేయడానికి ఒక మార్గం అన్నమాట. సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు, జాగ్రత్తలు తీసుకుంటే మనం మైలేజీ హ్యాపీగా కాపాడుకోవచ్చు. అలాగే అంటే స్టాండర్డ్ గా కాపాడుకోవచ్చు అనమాట. ఇవాల్టి ప్రేమైన మీతో కార్యక్రమానికి సైన్ ఆఫ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ ఆర్జే భార్గవి. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం. డిసెంబర్ 8, 2017 నాటి ఎపిసోడ్.